అధ్యాయము 29 నుంచి 35 వచనాలను మనం చదువుకుందాం. లుకసువార్త 19 అధ్యాయం 29 నుంచి 35 వచనాలను మనం చదువుకుందాం. 38 వరకు మనం చదువుకోవాలి. ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టుబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగి నీడల, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడు అని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా, దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తరువాత వారు యేసునొద్దకి దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలివల కొండ నుంచి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయచాగిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమకల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీకు వందనాలు. మా రాజువి, మా ప్రభువా, మీకు వందనాలు. యువదీకాల సమయంలో మేమంతా సజీవ లెక్కలో ఉండి ఈ మార్చి నెల చివరి దినమందు ప్రభువుని స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ప్రతి విధమైన మేలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విదాసుడు దాలనాయని మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఆశ్చర్య కార్యాలు శ్రీకాకుళం సహవాసం ద్వారా మీరు జరిగిస్తూ వచ్చారు. దీన్ని ప్రారంభించిన వారు మీరే, కొనసాగించిన వారు కూడా మీరే అని స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డను మీ చేతులకు అప్పచెప్తున్నాం. అక్కడ ఉన్న సహవాసాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. బలహీనపడుతున్న సహవాసాన్ని ప్రభు మీరు మాత్రమే బలపరచగలరని మీ వైపే చూస్తూ మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం నాయనా, నీ వాక్ నుంచి మా జీవితానికి అవసరమైన మాటలను మాకు దయచేయమని, మా హృదయాన్ని తెప్పరలు చేయమని, మా కనులను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న వాడు ఉట్టివాడని, నిష్ప్రయోజకుడని, బాలుడని ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. మీరే మీ ఆత్మ ద్వారా బలపరచండి. అవసరమైన మాటలు మీ జీవగ్రంథం నుంచి మీ ఆత్మ ద్వారా దయచేయండి. తీసుకొచ్చిన ప్రియులను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. రావలసిన వారు, ఏర్పాట్లు ఉన్నవారిని దర్శించమని, వారికి అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. అయా, ఆరాధన అంతటి మీ చేతులకు అప్పచెప్తున్నాం. ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన ఆటంకం దూరపరిచి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఆత్మలో తెప్పరిల్లే అనుభవంలోకి మమ్మల్ని నడిపింపచేయమని అయా మీకు పగల హస్తాలకి ఆరాధన అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులరా, మీ అందరికీ మరొకమారు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠ నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మనం ఈ ప్రత్యేకమైన వారంలో ఉన్నాం. దీన్ని హోలీ వీక్ అంటారు. కారణం, ఈ వారంలో ఒక 3 దినాలు ప్రత్యేకమైన దినాలు. అవి గత ఆదివారం పామ్ సండేగా, మట్ల ఆదివారంగా మరి మనం ఆరాధన జరిగించుకున్నాం. గత ఆదివారమే మనం చేసిన ప్రార్థనను బట్టి కర్నూలు పోలీసుల మధ్య మొదటి ఆత్మీయ సమావేశాన్ని జరిగించడానికి, అక్కడ ఆరాధన జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. కనుక ఆదివారం నేను మీతో గడపలేకపోయాను. అలాగే రేపు మన ముందు గుడ్ ఫ్రైడే ఉంది, తర్వాత ఈస్టర్ ఆదివారం కూడా మన ముందు ఉంది. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మొదటిగా మట్ల ఆదివారం నుంచి కొన్ని విషయాలు ఈ ప్రత్యేక బైబిల్ ధ్యానంలో మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. కనుక దయచేసి నిద్రమత్తుకు అవకాశం ఇవ్వద్దు, నోట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం ప్రతి బుధవారం కూడా కొత్త వారిని పురుకొల్పడానికి ఆశ కలిగి ఉన్నాం. ఈ వారంలో మీరు ఎవరినైనా కలిసి ఉంటే వారి విషయంలో మరి భారం కలిగి వారికి వారిని ప్రభు సన్నిధికి నడిపించాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాల్ టేకర్ బాధ్యత గతంలో మీకు అప్పచెప్పుంటే ఆ బాధ్యత విషయంలో అపనమ్మకస్తులు కాక మధ్యలో విడిచిపెట్టిన వారిగా కాకుండా వారి పట్ల భారం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, వారిని ప్రతిరోజు నడిపించాలి. వారు అంత ఆసక్తి కలిగిన వారు కాకపోతే మరి వారంలో ఒకరోజైనా ఈ రోజైనా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. మరి మంచిది, మనం చదువుకున్న ఈ వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభు మరి రాజుగా యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తున్న ఘట్టం. మరి దీని తర్వాత ఆయన సిలువ ప్రవేశం చేస్తారు, దాని తర్వాత ఆయన సమాధి ప్రవేశము, ఆ తర్వాత సమాధి నుంచి పునరుద్ధానుడు అవటం, తర్వాత ఆయన పరలోక ప్రవేశాన్ని కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ మటల ఆదివారం పామ్ సండే, మరి ప్రపంచ దేశాలన్నీ కూడా వాట్సాప్ లో పంపించారు ఏ దేశంలో ఎలా పామ్ సండే జరిగిస్తున్నారని. ఫోటోలన్నీ చూసినప్పుడు మరి ఆయన 2000 సంవత్సరాల క్రితం గాడిద మీద రాజుగా యెరూషలేములో ప్రవేశించారు. అది ఆనాడు అంత గొప్ప సన్నివేశం కాదు. మరి ఆయన సాధారణ సాదాసీదా స్థితిలోనే ఆ గాడిద మీద కూర్చుండి ఆయన యెరూషలేములో ప్రవేశించిన ఆనాటి ఆ ఘట్టం ఈ 2020 సంవత్సరాలు అయిపోయిన ప్రపంచ నలుమూరలో కూడా ఆయన ఎరిగిన ప్రజలు ఆయన్ని హోసన్న హోసన్న అంటూ ఆయన స్తుతించడం, ఆయన రారాజుగా ఆయన కొనియాడము. మరి ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే పూజనీయుడు అని మన రూఢిపరచుకోవడానికి, మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి కారణంగా ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లూకా సువార్త 19:29-38 మనం చూసాం కదా. ఇక్కడ చాలా చాలా సాధారణంగా ఆయన గాడిద పిల్లనికి యెరూషలేముకు వచ్చాడు. ప్రజలు ఆయన్ని మరి ఆ మట్టలు చేత పట్టుకొని నేల మీద తమ వస్త్రాలు పరిచి ఆయనకి స్తుతులు చెల్లించారు అని మనం చూస్తాం. అయితే ఈ ఘట్టం యొక్క ప్రత్యేకతను మనం గమనించడానికి ఇదే సన్నివేశం మరి 4 సువార్తికులు కూడా పొందుపరచడాన్ని మనం ఒకసారి ఇది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంతగా దేవుడు ఈ సత్యాన్ని మనం బాగుగా ఎరిగి ఉండాలని ఆశపడుతున్నారో రూఢిపరచుకోవడానికి మనకి ప్రయోజనకరంగా ఉంది. లూకా సువార్తలో మనం చదువుకున్నాం. మత్తయి సువార్తలో 21:1-11 ఈ సన్నివేశం లిఖితమై ఉంది. అలాగే మార్కు సువార్త 11:1-11 కూడా ఈ సన్నివేశాన్ని మార్కు సువార్తకుడు ఆయన కూడా పదిలిపరచడాన్ని మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 12:12-19 కూడా మరి ఈ సన్నివేశం గ్రంథస్థమవటాన్ని మనం చూస్తాం. ఒక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క సువార్తకుడు రాసినా మరి అది ఖచ్చితంగా ఆత్మ ద్వారా రాయబడింది. కనుక ఒకసారి రాయబడ్డ దాన్ని మనం మరి జాగ్రత్తగానే గమనించాలి. అలాంటిది ఒకే సత్యాన్ని 4 సువార్తకులు వారు రాశారు అన్న ఆ విషయాన్ని బట్టి మనం తప్పకుండా దాని ద్వారా నీవు నేను ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఆ సత్యాన్ని మనం బలంగా నమ్మి అందులో కొనసాగాలని ఆత్మదేవుడు నీకు నాకు పదే పదే నొక్కు చెబుతున్నాడు అన్న విషయాన్ని మనం గమనించుకోవటం ఎంతైనా మంచిది. కనుక ఈ సన్నివేశానికి ఈ సన్నివేశం యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు యెరూషలేము పట్టణంలో జరిగింది. అయితే ఈ సన్నివేశం కొరకు మరి క్రీస్తు పూర్వం దీనికి ముందు సుమారు 450 నుంచి 500 సంవత్సరాల ముందుగానే జకరియ ప్రవక్త ఈ సన్నివేశం జరుగుతుందని ముందుగానే ప్రవచించటం మనం ఈ యొక్క సన్నివేశం యొక్క ప్రాముఖ్యతను మరింతగా గుర్తించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయన యెరూషలేములో రాజుగా ఆ గాడిద మీద ప్రవేశించిన ఆ ఘట్టం ఆనాడు చిన్నదే కావచ్చు, కానీ దైవికంగా అది ముందుగానే నిర్ణయించబడింది. దాని కొరకు ప్రవక్త కూడా ప్రవచించడాన్ని మనం చూస్తాం. జకర్య గ్రంథము మాట చదువుకుందాం. జకర్య గ్రంథానికి మనం వెళ్ళాలి. జకర్య గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం. పేజీ నంబర్ 781 జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకి వచ్చుచున్నాడు అన్న సత్యాన్ని లేదా ప్రవచనాన్ని 450 సంవత్సరాల కంటే ముందుగానే ప్రవక్త అయిన జకర్య ప్రవచించడాన్ని మనం దయచేసి గమనించాలి. కనుక ఇది ప్రవచన ఆధారం కలిగిన సన్నివేశం. అలాగే 4 సువార్తలు మానకుండా లిఖించిన ఆ సన్నివేశం. కనుక ఇందులో దేవుడు ఏ సత్యాన్ని దాచి ఉంచారు. ఇక్కడ ఈ సన్నివేశం ద్వారా మనం నేర్చుకోవలసింది, మన హృదయంలో పదిలిపరచుకోవలసిన సంగతులు ఏమైనా ఉన్నాయా, మనం యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకోవలసిన ఏ సత్యాన్ని ఆయన ఇంతగా నొక్కు చెబుతున్నాడు అని వాక్యం నుంచి గమనించడం ఎంతైనా మనకి మంచిదని పిల్లల మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సందర్భం. అది ముందుగానే 450 సంవత్సరాలకు ముందుగానే ప్రవక్త ద్వారా ప్రవచించబడిన సందర్భం. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏమని వింటున్నామంటే, ఆయన రాజు, ఇదిగో నీ రాజు అన్నమాట ప్రవచనంలో ఉంది. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు యేసు రాజుగా కనిపిస్తున్న సన్నివేశం ఇది. నీ రాజు అని ప్రవచనంలో అన్నారు. మరి మనం చదువుకున్న మూలవాక్య భాగంలో కూడా ఆయన రాజు అన్న సత్యాన్ని అక్కడ గ్రంథకర్త మరలా నొక్కు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. లూకసువార్త 19వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూస్తే, 19:38 మనం చూస్తే, ప్రభు పేరట వచ్చు రాజు అన్నమాట అక్కడ రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అన్నప్పుడు ఆయన రాజు అనే వాక్యం సెలవిస్తుంది. అయితే చాలా మందికి అర్థం కాని సత్యం, చాలా మంది అంగీకరించలేని పరిస్థితి ఈ వాక్య విషయంలో ఉంది. కారణం, మరి ఆయన రాజు అయితే గుర్రం మీద రావాలి, కానీ ఆయన రాజు అయితే సింహాసనం ఎక్కి కూర్చోవాలి కదా, ఆయన రాజు అయితే అంతఃపురాన్ని కలిగి ఉండాలి కదా, ఆయన రాజు అయితే నిజముగా ఆయన దగ్గర ధనరాశులు ఉండాలి, ఖజానా ఉండాలి, ఆయన దగ్గర యుద్ధ రథాలు ఉండాలి, ఆయన దగ్గర సైన్యం ఉండాలి, ఇదేమీ లేకుండా రాజు అంటే మాత్రం ఎట్లా అంగీకరించేది అన్నది చాలా మందిలో సహజంగా కలిగే సందేహం. అదేమి తప్పేం కాదు, మనం లాజికల్ గా మనం ప్రాక్టికల్ గా మనకున్న అవగాహన బట్టి ఆలోచించడం ఎంతైనా మంచిదే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు ప్రభు రాజు అని ప్రవచనంలో చెప్పిన జకర్యా కూడా ప్రవచించాడు. అలాగే ఇక్కడ సన్నివేశంలో కూడా గ్రంథకర్త ఆయన రాజు అన్నదాన్ని రూఢిపరుస్తూ మాట్లాడుతున్నాడు. అందుకే ఆ సన్నివేశం మనం చదివితే విజయోత్సవపు యాత్ర, ఆయన ఆయన కొరకు మరి గాడిద పిల్లను తీసుకొచ్చారు, దాని మీద బట్టలు పరిచారు, దాని ముందట కూడా బట్టలు పరిచారు, మట్టలు చేత పట్టుకొని అందరూ కూడా హోసన్న హోసన్న అంటూ ఎలుగెత్తిన స్వరాలతో ఆయన స్తుతించే సన్నివేశం ఇది. కనుక ఆయన రాజుగా ప్రవేశిస్తున్నాడు, కానీ కొందరి అభ్యంతరం కొందరు ఈ సత్యాన్ని అంగీకరించడానికి వారు మనస్కరించకపోవడానికి కారణం ఆయన రాజు అయితే గాడిద పిల్ల మీద రావటం ఏంటి, ఆయన రాజు అయితే కనీసం ఆ బంగారు కిరీటం కూడా పెట్టుకోకుండా ఉండడం ఏంటి, ఆయన ఒంటి మీద ఎక్కడో కూడా ఆ వజ్రాలు లేవు, వైడూర్యాలు లేవు, కనీసం బంగారం కూడా లేదు, రాజవస్త్రాలు లేవు, చాలా సాదా సీదాగా ఉన్నాడు కదా, ఎట్లా రాజు అవుతాడు అన్నదే సహజంగా కలిగే సందేహం. ఆ సందేహం కలగటం తప్పేం కాదు, కానీ ఎందుకు ఆయన గాడిద పిల్ల మీద వచ్చాడు, ఎందుకు ఆయన గుర్రం మీద రాలేదు, ఎందుకు ఆయన మనం ఊహిస్తున్నట్లుగా ఈ రాజ భోగాన్ని కలిగి రాజ టీవీని కలిగి ఆ కాకుండా సాధారణమైన మానవుడిగానే ఉంటూ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇగో మీ రాజీన అని మనకి పరిచయం చేస్తున్నాడు. ఆయన చూడడానికి అపీరెన్స్ ఏమో రాజులా కనిపించట్లేదు, కానీ ప్రవచనాలు వాక్యము ఆయన్ని రాజు అని పరిచయం చేస్తున్నాయి. కనుక వాక్యంలోకి మనం వెళ్ళి వాక్యాన్ని బట్టి ఆయన నిజంగా రాజా, రాజైతే మనం ఊహించినట్లుగా ఎందుకు లేడు అన్న విషయాలు వాక్యం నుంచి పరీక్ష చేసుకోవడం ఎంతైనా మంచిది. పిల్లరా, మనం ఇస్రాయేల్ చరిత్రలోకి వెళితే పట్టాభిషేకం సమయంలో రాజులు గాడిద మీద ఊరేగించబడ్డాన్ని కూడా రాయబడింది. అయితే ఒక మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను, గుర్రం మీద రాజు రావటం మరి కయ్యానికి కాలు దూవటం లేదా యుద్ధానికి సిద్ధం అనటం, అయితే రాజు గాడిద మీద రావటం యుద్ధం లేదు, కయ్యం లేదు, కేవలం సమాధానమే, నెమ్మది అన్న విషయాన్ని తెలియపరచడం. ఏ రాజు అయితే యుద్ధం మీద వస్తాడో కయ్యానికి కాలు దిగినట్లే, ఏ రాజు అయితే గాడిద మీద వస్తాడో సమాధానాన్ని ఆయన పలికినట్లుగానే మనం గ్రహించడం ఎంతైనా మంచిది. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 33 వచనాన్ని మనం చదువుకుంటే, రాజైన దావీదు తదనంతరం ఆయన తరువాత తన కుమారుడైన సొలొమోనుని పట్టాభిషేకం చేయాల్సిందిగా మరి తన దాసులతో మాట్లాడుతున్న సన్నివేశం అది. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయము 33 వచనాన్ని మనం చూస్తే, అంతటా రాజు మీరు మీ ఏలిన వాడినైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి అన్నాడు. నా కంచర గాడిద అంటే దావీదికి దావీదికి ఉన్న సాధనం ఏంటి, దావీదు దేని మీద ప్రయాణం చేశాడంటే గాడిద మీద, ఎందుకంటే ఆయన ప్రజలకు సమాధానాన్ని రూఢిపరిచినవాడు, శత్రువులందరితో యుద్ధం చేసి సమాధానాన్ని కలగజేసినవాడు. కనుక ఆయన తన కుమారుడైన సొలొమోను కూడా రాజుగా పట్టాభిషేకం చేయాలంటున్నాడు. అయితే దేని మీద పట్టాభిషేకం చేసిన తర్వాత ఊరేగించమంటున్నాడు, నా కంచర గాడిద మీద అన్నాడు ఆయన. 44 వచనాన్ని చూడండి, అదే అధ్యాయం 44 వచనాన్ని చూస్తే, రాజు యాజకుడైన సాధువుకును ప్రవక్త అయిన నాథానును యెహోయాద కుమారుడైన బెనయాను కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెడ గాడిది మీద అతన్ని ఊరేగించిరి. యాజకుడైన సాధుకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పటాభిషేకం చేసిరి. కనుక మరి గొప్ప జ్ఞాని అయిన సొలొమోను రాజుగా పటాభిషేకం చేయబడ్డ ఆ సన్నివేశంలో ఆయన కంచెర గాడిద మీద ఎక్కినట్లుగా కంచెర గాడిద మీద ఊరేగించినట్లుగా వాక్యాధారాలు మనకి తెలియజేస్తున్నాయి. అది మాత్రమే కాదు, కానీ న్యాయాధిపతుల కాలంలో కూడా మరి గాడిదల మీద వారు ప్రయాణం చేయటం లేదా రాకుమారులు గాడిదల మీద వారు తిరగటం కొరకు కొన్ని సన్నివేశాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటే, అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. కనుక హీ వాజ్ ద రూలర్, ఆయన 22 సంవత్సరాలు న్యాయాన్ని తీర్చిన వాడుగా పరిపాలన చేసిన వాడుగా రాయబడింది. 5-4 వచనం, అతనికి 30 మంది కుమారులుండి వారు 30 గాడిద పిల్లలకి తిరుగువారు. మరి ఆ న్యాయాధిపతి యొక్క కుమారులు 30 మంది కూడా వారు ఎలా తిరుగుతున్నారు? గాడిద పిల్లల మీద తిరుగుతున్నారు. కారణం వారి తండ్రి న్యాయాధిపతి. మరి వారి తండ్రి తర్వాత అధికారం కలిగిన వారుగా తమను తాము బయలుపరచుకోవడానికి వారు గాడిద పిల్లల మీదే ప్రయాణం చేయడాన్ని ఊరేగడాన్ని వాక్యంలో గ్రంథస్థం చేయబడ్డాన్ని మనం చూస్తున్నాం. అలాగే 12వ అధ్యాయం, అదే న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 13-14 వచనాలు మనం చదివితే, అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలుకు అధిపతి అయ్యను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనువులను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలకి తిరుగువారు అన్న విషయం వాక్యంలో పదిలిపరచబడింది. కనుక ఇశ్రాయేలు సాంప్రదాయంలో, ఇశ్రాయేల్ కల్చర్ లో రాజు గాడిద మీద ఎక్కటం అది రాజుగా ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంది. గుర్రం మీద ఎక్కితే మరి ఆయన యుద్ధానికి సిద్ధపడ్డ రాజు, గాడిద మీద ఎక్కి వస్తుంటే ఆయన సమాధానాన్ని తీసుకొచ్చే రాజు, సమాధానాన్ని పలికే రాజు అని మరి వారు గ్రహించగలుగుతున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎక్కి కూర్చుండగానే మరి వారు అర్థం చేసుకున్నారు ఆయన రాజు అని, ఆయన ప్రభు పేరట వచ్చు రాజు, పరలోకపు రాజు అని ఆయన్ని ఎలుగెత్తి స్తుతించడాన్ని మన మూల వాక్యంలో చదువుకుంటున్నాం. కనుక ఈ సన్నివేశానికి ప్రవచనాధారం ఉంది. 2, ఈ సన్నివేశంలో యేసు రాజు అని రూఢీపరచుకోవడానికి గాడిద ఎంత మాత్రం మనకి అభ్యంతరం కాకూడదు. ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నాడు కనుక రాజు కాదు అనుకోవటం మనం వాక్యాన్ని ఎరగని వారిగా ఉన్నాము అని చెప్పుకోవడానికి నిదర్శనం. కనుక వాక్యపు వెలుగులో రాజైన సొలొమోను గాడిద పిల్ల మీద ఊరేగించబడ్డాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో కూడా న్యాయాధిపతుల పిల్లలు గాడిదల మీద ఊరేగడాన్ని యాయూరు పిల్లలు మనం చూసాం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లుగా అబ్దోను పిల్లలను కూడా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మరొక వాక్యాన్ని మనం చదువుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనాన్ని మనం చూద్దాం. 1వ వచనాన్ని మనం చూస్తే, దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరముగా వెళ్లిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన షీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను. 200 రొట్టెలను 100 ద్రాక్ష గెలలను 100 అంజూరపు అడలను ద్రాక్ష రసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవెందుకు తెచ్చితివని సీబాను అడగగా, సీబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును అన్నాడు. కనుక వాటిని రాజులు, రాజు కుటుంబం, రాకుమారులు, రాజు గారు దాన్ని సాధనంగా చేసుకోవటం అన్నది వాక్యంలో ఇస్రాయేల్ చరిత్రలో సాంప్రదాయంగా ఉన్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. కనుక ఆయన రాజుగా వస్తున్నాడు, గాడిద మీద కాక, గుర్రం మీద కాక గాడిద పైన రావటం వెనకాల ఆయన సమాధాన రాజు, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతి అని మనం గ్రహించుకోవటం ఎంతైనా మంచిది. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన సమాధాన పరచడానికి వచ్చినవాడు, ఆయన సమాధానాన్ని తెచ్చినవాడు ఆయన, కనుక గాడిద మీద ఆయన కనిపిస్తున్నాడు. అదే లూకా సువార్త 19వ అధ్యాయము మనం చూస్తే గాడిద మీద ఆయన్ని చూపిస్తూనే ఆయన వల్ల సమాధానం రాబోతుంది అని గ్రంథకర్త మనకి మన కొరకు రాయటాన్ని మనం చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానం. ఆ రాజు వల్ల ఇగో పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గురించి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. ఆయన గాడిద మీద రావటానికి కారణం సమాధానం పలికే రాజు, సమాధానంతో నింపే రాజు ఆయన. ఆయన పరలోక సమాధానంతో, పరలోకమందు సమాధానం, అలాగే సర్వోన్నతమైన స్థలం అంటే ఆ పరలోకంలోనే మహిమను తీసుకొచ్చిన వాడిగా వాక్యంలో మనం చూస్తున్నాం. కిందకి వెళ్తే 42వ వచనంలో మనం చూడాలి, 42వ వచనాన్ని మనం చదువుకోవాలి. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు, గాని ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. 41వ వచనం చూడండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు అన్నాడు. ఆయన సమాధానపు రాజుగా వచ్చాడు, ఆయన సమాధానాన్ని తీసుకొచ్చే రాజుగా వచ్చాడు. అయితే యెరూషలేము ఆయన్ని అంగీకరించే మనసు లేనిదిగా, యెరూషలేము ఆయన అంగీకరించే మనసు లేనిదిగా ఉన్నది. కనుక ఇగో సమాధాన సంబంధమైన సంగతులను నేను మీకు తీసుకొస్తే దాన్ని గ్రహించడానికి, దాన్ని ఒడిసి పట్టుకోవడానికి నీకు మనసు లేదు. కనుక 43వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, ప్రభు నిన్ను దర్శించిన కాలమును వెరగకుంటూ గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీ అని దినములు వచ్చునని చెప్పాను. అసమాధానం కొరకు మాట్లాడుతున్నాడు. సమాధానానికి అధిపతిగా ఆయన వస్తే అంగీకరించే మనసు మరి నాటి యెరూషలేముకు లేదు. కనుక ఆయన అంటున్నాడు, సమాధానం వద్దు అనుకున్నావు గనుక తప్పదు, యుద్ధం తప్పదు, కూల్చివేయబడడం తప్పదు, రాతి మీద రాయి లేకుండా మొత్తం సమూల ధ్వంసం చేయబడుతుంది. నువ్వు అంగీకరించే మనసు నీకు లేదు కనుక నన్ను తృణీకరిస్తున్నావు గనక మరి జరగబోయే పరిస్థితులు ఇలాగే ఉండబోతున్నాయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఏడవటాన్ని, ఆయన దుఃఖపడ్డాన్ని మనం ఆ వాక్య భాగంలో చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు గాడిద మీద వచ్చారంటే ఆయన సమాధాన రాజు, ఆయన సమాధాన అధిపతి. సమాధాన రాజు, సమాధాన అధిపతి అన్న ఈ మాటను మనం రూఢీపరచుకోవడానికి కొన్ని విషయాలు. ఇందుకే ఏ సమాధాన అధిపతి, ఎందుకు ఆయన సమాధానం తీసుకొచ్చుంటే మరి భూమి మీద అంత సమాధానమే ఉండాలి కదా, ఎందుకు అశాంతి నెలకొని ఉంది, ఎందుకు కొట్లాట జరుగుతూ ఉన్నాయి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును బట్టి ప్రపంచం అంతా సమాధానంతో సంతోషంగా ఉండడానికి బదులు కలవరంలో ఉండిపోయింది, భయంలో ఉండిపోయింది, మరణం దగ్గర ఊడిపోతుంది అన్నది మనం మనల్ని మనం ప్రశ్నించుకోవడము ఎంతైనా అవసరం అనిపిస్తూ ఉంది, ఎంతైనా అవసరం అనిపిస్తుంది. అదే లూకా సువార్త 2:14 మనం చదువుకుందాం. లూకా సువార్త 2:14 యేసు మరి ఈ భూమి జన్మించినప్పుడు పరలోక దూత గణం ఆ సైన్యమంతా కూడా ఆయన్ని ఎలా స్తుతించారో వాక్యంలో వాక్యంలో మనం చదువుకుంటున్నాం. 14, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి పుత్తిగుడ్డల్లో పండుకుని ఉన్న అచన బిడ్డగా ఉన్నప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ద్వారా లోకం పొందుకోబోతున్న గొప్ప మేలేంటో అక్కడ రాస్తున్నాడు. భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానాన్ని ఇచ్చే రాజుగా ఆయన కొరకు మనం చదువుతున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఈ మాటను మన హృదయంలోకి తీసుకోవటం ఎంతైనా మంచిది. ఆయన సమాధాన రాజు, ఆయన అన్నిటికీ చాలిన దేవుడు, అన్ని పరిస్థితులకు ఆయన చాలిన దేవుడు. ఏ నెమ్మది, ఏ శాంతి, ఏ తృప్తి లేని జీవితాలైతే మనం జీవిస్తున్నామో దానికి ఆ పరిష్కారం లేదా దానికి సమాధానం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆయన ఆ సమాధాన రాజు అన్న సత్యాన్ని మనం మన హృదయంలోకి తీసుకోవటం ఎంతైనా మంచిది. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్న మాట మనం చెప్తే, ఆయన సమాధాన అధిపతి అని మన మాట చెప్తే సహజంగానే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆయన కొరకు రాయబడ్డ ప్రవచనం చూసి ఆయన సమాధాన రాజుగా అంగీకరించడంలో ఒక జరిగిన ఒక పొరపాటును కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మంచిది. యెషయా గ్రంథం 9:6 ఆయన పేరు మనం చదువుతున్నాం. ఎలాగనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన రాజు. ఆ శిశువు రాజు అన్న ప్రవచనం అది. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, తర్వాత మరణాలను చేయండి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరైనంటే సమాధాన కర్తయగు అధిపతి, హి వాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ గా ఆయన కొరకు ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఆయన మరి భూమి మీదకి కాలు మూపినప్పుడు ఆ దూత ఘనం ఆయన్ని స్తుతిస్తూ ఆ పరలోకమందు మహిమ ఆయన బట్టి ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము అన్న మాట మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం ఇవ్వడానికి వచ్చుంటే, నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను కనుక మరి నా ఉద్యోగంలో నన్ను వేధిస్తున్నారు అన్నదే మరి కొందరి ప్రశ్న. మొన్న కరీంనగర్ లో మొదటి ఆత్మీయ గృహకూడికి హాజరైనప్పుడు అక్కడ ఒక సహోదరుడు మాట చెప్తున్నాడు, నేను క్రైస్తవుని కనుక వివక్షకు గురి అయ్యాను, నేను క్రైస్తవుని కనుక నన్నే టార్గెట్ చేశారు, నాకే పనులు చెప్పారు, నన్నే ఇబ్బంది పెట్టారు అన్న ఆ సాక్షి విన్నప్పుడు ఆయనకు మాత్రమేనా? క్రైస్తవులందరినీ మరి ఎంతగా హింసిస్తున్నారు, క్రైస్తవుల మీదకి ఎలాంటి దూషణ మాట పలుకుతున్నారో, ముఖ్యమంత్రి స్థాయిలో క్రైస్తవు ఉండేసరికి ఆయన్ని కూడా ఎలా టార్గెట్ చేస్తున్నారో మనం అందరం ఎరిగిన వారమే కదా. మరి కోడలు కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే మారు మనసు లేని అత్త ఆ కోడల్ని సమాధానంగా ఎందుకు ఉండిస్తుంది? ఎంత శోధంలో, ఎన్ని ఆటంకాలు, ఎంతగా వేధించుతుందో మనం ఎరిగిన వారిగానే ఉన్నాం, ఎరిగిన వారిగానే ఉన్నాం. క్రైస్తవ దేశాల మీద ముస్లిం దేశాలకు ఎంతగా కోపం ఉందో, ఎంతగా కోపం ఉందో మనం ఎరిగిన వారిగా ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఏమో సమాధానాన్ని తీసుకొచ్చే రాజుగా, సమాధాన అధిపతిగా ఆయన కొరకు వాక్యంలో రాయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభును అంగీకరించిన బిడ్డలు పర్సిక్యూషన్ కి గురి అవటం, శ్రమలకు గురవటం, వారిని ఘోరంగా హింసించటం, అలాగే కుటుంబాల్లో కూడా ప్రభు నమ్ముకున్న వారిని ప్రభు నమ్ముకున్న వారందరూ కూడా వేరు చేసేయడం, ఇబ్బంది పెట్టడం కొరకు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కనుక మరి సమాధానపు రాజు అయితే మరి అందరినీ సమాధాన పరచాలి, కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును బట్టి సమాధానం మనం పొందుకోలేకపోతున్నాం? యేసు ఇచ్చే సమాధానం ఏమిటి? మనం అనుకుంటున్న సమాధానానికి మధ్య ఏమైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ను సరిదిద్దుకుంటే ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. అండర్స్టాండింగ్ లో ఏమైనా తేడా ఉందా అన్నది మనం ఒక మారు పరీక్ష చేసుకోవటం మంచిది. మత్తయి సువార్త 10:34 యేసుక్రీస్తు ప్రభు క్వైట్ ఆపోజిట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకి ఆయనే కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడడాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 10:34 చదివితే, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చుతనని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు అన్నాడు. ఎంతో స్పష్టంగా ఆయనే నోరు తెరిచి నేను సమాధానాన్ని పంపడానికి రాలేదు, నేను ఖడ్గాన్ని పంపడానికి వచ్చాను అంటున్నాడు కదా. మరి ఆయన సమాధాన అధిపతి ఎట్లయ్యాడు? మరి ఆయన పుట్టినప్పుడు దూతలు పాడిన ఆ కోరస్ యొక్క అర్థం ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మనం పీస్ఫుల్ లైఫ్ ని, మనశ్శాంతిగా ఉండటం, సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం, సమృద్ధి కలిగి ఉండటం, సకల విషయాల్లో ఆశీర్వాదాలు పొందుకోవటం మరి జరగాలి కదా? అలా ఎందుకు జరగట్లేదు అన్నది మనకి సహజంగా మన వేధించే ఒక ప్రశ్న. అయితే ఒక మాట, యేసు మరి సమాధానపు అధిపతే, కానీ ఆయనిచ్చే సమాధానం మరి భౌతికమైన సమాధానం కాదు. ఆయనిచ్చే సమాధానం దైవికమైన సమాధానం. ఈ మాటను మనం గ్రహించుకోవటం ఎంతైనా మంచిది. అవును, ఆయన సమాధానపు అధిపతే. అయితే ఆయనిచ్చే సమాధానం నువ్వు నేను అనుకున్నట్లుగా భూ సంబంధమైన సమాధానం కాదు. భూమి మీద ఆయన బట్టి సమాధానం కలిగి ఉండడానికి బదులు ఆయన బట్టి విరోధం వస్తుంది. ఆయన బట్టి మరి ఆ ఖడ్గమునే పంపవచ్చుతని గాని సమాధానం నేను పంపనే రాలేదు అంటున్నాడు కదా. మరి ఈ రెండు మాటలు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన మనల్ని దేవునితో సమాధానపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన విశ్వాసకి దేవునికి మధ్య ఉన్న ఈ ఎడబాటును, దేవునికి నరుడికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని, దేవునికి మనుషులకి మధ్య ఉన్న అసమాధాన పరిస్థితులను సమాధానపరిచే రాజుగా వాక్యంలో మనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 5:5, రోమా పత్రిక 5:5 మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 5:5 మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము అన్నమాట. పుట్నోట్లో కలిగి ఉన్నాము అని ట్రాన్స్లేట్ చేయబడింది. ఏ సమాధానాన్ని ఆయన ఇస్తున్నాడంటే దేవునితో నీకుండవలసిన సమాధానం కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. దేవునితో సమాధానం కలిగి ఉందము అన్నాడు. దేవునికి మనకి మధ్య గొడవ ఏమన్నా ఉందా? దేవునికి మనకి మధ్య పొసగని పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? దేవుడికి మనకి మధ్య ఏమైనా శత్రుత్వం, విరోధం ఉందా? అబ్బే అదేం లేదు, దేవుడు నేనంటే చాలా ప్రేమిస్తున్నాడు, నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు అని మనల్ని మనము సమర్థించుకుంటున్నాం కదా. మరి అలాగైతే ఈ వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఎందుకు రండి, రోమపత్రిక ఐదవ అధ్యాయం 10 వచనాన్ని మనం చదువుకుంటే, ఏలయనగా శత్రులమై ఉండగా అన్నాడు. మనం ఎవరమట? పిల్లలం కాము, శత్రులమట. ఏలయనగా శత్రుడుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచుకుని ఎడల. యేసుక్రీస్తు ప్రభు దేవునితో మనల్ని సమాధానపరిచేవాడు. 11వ వచనం, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దయచేసి ఈ బలమైన సత్యాన్ని ఎరగటం ఎంతైనా మన ఆత్మీయ జీవితానికి మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ఒకవేళ ఆయన్ను నమ్ముకున్నావు కనుక, ఆయన స్వరక్షకుడిగా అంగీకరించావు గనక, నీ కుటుంబంలో శ్రమలు ఎక్కువ కావచ్చు. మొన్న ఈ కర్నూలు ఆత్మీయ సమావేశంలో జ్యోతి అని చెప్పి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ అటెండ్ అయింది. అమ్మాయి ఒకరితో వచ్చి కూర్చుంది. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అమ్మాయి అంటుంది, అయ్యా మా కుటుంబంలో నేను ఒక్కదాన్నే ప్రభువు నమ్ముకున్నాను. మా కుటుంబంలో ఎవరికి నచ్చదు నేను ఇలా నమ్ముకోవటం. నాకు ఇంకా వివాహం కాలేదు, ఇలాగా దొంగచాటుగా నేను దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నాను. మీరంతా ఇట్లా ప్రార్థన పెడుతున్నారని తెలిసి నేను వచ్చాను, నా కొరకు నా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయండి అంది. అవును, సొంత కూతురికి తల్లికి మధ్య భూమి మీద ఆయన బట్టి విరోధం, సొంత తండ్రికి కొడుక్కి మధ్య ఆయన బట్టి భూమి మీద విరోధం, ఆయన బట్టి మతాల మధ్య చిచ్చు వచ్చింది, ఆయన బట్టి కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి, ఆయన బట్టి దేశాల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. దానికి ఆయన గొడవలు పెట్టేవాడని కాదు, కానీ ఆయన భూమి మీద ఆయన మరి దుష్టుడికి వ్యతిరేకంగా ఉన్నవాడు కనుక దుష్టుని సామ్రాజ్యాన్ని ఆయన కూల్చేసి దైవిక సామ్రాజ్యాన్ని కట్టేవాడు కనుక ఆయన్ని ఆయన సామ్రాజ్యాన్ని ఎల్లప్పుడు వాడు అడ్డుకుంటూనే ఉంటాడు, వాడు అడ్డు పడుతూనే ఉంటాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మీ కుటుంబాల్లో గొప్ప సమాధానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మీ కుటుంబాల్లో గొప్ప నెమ్మది ఉంటుంది అనుకుంటే అది నిజంగా అజ్ఞానమే, వాక్యాన్ని ఎరగకపోవటమే. అయితే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీకు నీ దేవుడికి మధ్య గొప్ప సమాధానం ఏర్పడుతుంది. అప్పటి వరకు ప్రార్థించడానికి నో రైట్స్, అప్పటి వరకు తండ్రి అని పిలవడానికి నో రైట్స్, అప్పటి వరకు ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి హక్కు లేదు, అర్హత లేదు. నీ పాపాలు నా పాపాలు మరి భయంకరంగా ఏలుబడి చేస్తున్న పరిస్థితి. నువ్వు శత్రువుగా దేవునికి, సాక్షాత్ దేవునికి శత్రువుగా ఉన్న పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభు మన సమాధానం అవి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఆ త్యాగం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తం మరి నీకు దేవుడికి మధ్య ఉన్న వైర్యాన్ని, శత్రుత్వాన్ని కొట్టివేసేదిగా ఉంది. నీ మీద ఆయన కనికరం, నీ మీద ఆయనకి జాలి, నీ మీద ఆయనకి ప్రేమ, ఆయన ఆశించిన పరిశుద్ధత అనే మెట్టులోనికి యేసుక్రీస్తు ప్రభుని బట్టి నీవు నేను చేరుకోవడం సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు ప్రభుని బట్టి నీవు నేను ఆ స్థాయిలోకి రావడం సాధ్యమవుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఆత్మీయ సమాధానం అన్న సత్యాన్ని ఈ ఉదయం గ్రహించుకోవడం ఎంతైనా మంచిది. ఆయన మనకిచ్చిన సమాధానం ఆత్మీయ సమాధానము అన్న విషయాన్ని మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుంటే, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయాలను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కనుక పరిశుద్ధాత్మ దేవుడే మన సమాధానానికి కారకుడుగా, శాంతి ఆయన మనకు అనుగ్రహించిన వాడిగా. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతి అన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని వలన మన అంతరంగంలో కలిగే సమాధానం, యేసుక్రీస్తు ప్రభువును బట్టి తండ్రితో మనకు కలిగి ఉన్న సమాధానం కొరకు వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే మరి భూమి మీద సమాధానంగా నేను బ్రతకగలనా? భూమి మీద నెమ్మదిగా నేను బ్రతకగలనా? భూమి మీద మరి సమాధానం కోరుకున్నానంటే ఆయన అంటాడు 16వ అధ్యాయం, అది యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుంటే, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ, మీకు సమాధానం కలగాలి అంటూనే అంటున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. నేను శ్రమల నుంచి విడిపిస్తాను, శ్రమల నుంచి తప్పిస్తాను, శ్రమను ఓచుకునే శక్తినిస్తాను అని చెప్పకుండా, శ్రమ వస్తుంది, బీ ప్రిపేర్డ్, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, నేను జయించాను అంటున్నాడు ఆయన. లోకంలో మనకి శ్రమ, మనకి శ్రమ అయితే అంతరంగంలో గొప్ప నెమ్మది. నిజముగా నిజముగా యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే తమ హృదయంలోకి చేర్చుకుంటారో వారి కుటుంబంలో నెమ్మది రాకపోవచ్చు, వారు పరిస్థితుల్లో మార్పు రావడానికి బదులు పరిస్థితులు కఠినమైపోవచ్చు, కానీ అంతరంగంలో మాత్రం ఎంత సంతోషం ఉంటుందో, అంతరంగంలో మాత్రం ఏమాత్రం కలవరం లేకుండా ఎంత నెమ్మదిగా మనం ఉండగలుగుతామో, అది ఆయనిచ్చే సమాధానం. అందుకే మనం చదువుకున్న మూల వాక్యంలో కూడా పరలోకముందు సమాధానం అని రాస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో, లూకా సువార్త 19వ అధ్యాయములో 38వ వచనం చదువుతున్నాను. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకముందు సమాధానం అన్నాడు. అక్కడ పరలోకంలో ఉన్న దేవునితో నీకున్న వైరం కొట్టివేయబడింది. పరలోకపు దేవునితో నీవు నేను సమాధాన స్థితిని కలిగిన వారిగా ఉన్నాం. పరలోక సమాధానం, పరలోక సమాధానం, భూమి మీద సమాధానం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని ఆనాటి లోకం అంగీకరించకపోవడానికి, ఈనాటి కూడా యేసుక్రీస్తు ప్రభువుని కొందరు ఎదిరించి వారిగా ఉండడానికి గల కారణం, మరి వాక్య సత్యాలను వారి ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి బదులు వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఆయన లేడు అన్నది వారి భావన. రాజు అయితే కిరీటం ఉండాలి, రాజు అయితే బంగారపు గది ఉండాలి, రాజు అయితే గుర్రాలు ఉండాలి, రాజు అయితే రథాలు ఉండాలి, రౌతులు ఉండాలి, రాజు అయితే అంతఃపురం ఉండాలి, రాజు అయితే ఇవన్నీ భౌతికమైనవన్నీ కూడా ఉండాలి అని ఆశించిన వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర అవేం కనిపించలా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర అవేం కనిపించలేదు. కనుక మరి ఆయన సమాధానపు రాజు అన్నప్పుడు పరసంబంధమైన సమాధానమే, దేవునితో మనకి ఉండే సమాధానమే, దాని కొరకే ఆయన మాట్లాడుతున్నారు. ఇక మరి ఆయన రాజుగా వస్తున్నప్పుడు వారు వస్త్రాలను తరిచినట్లుగా, ఆయన్ని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం కదా, అది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, అవును బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ చరిత్రలో రాజులుగా అభిషేకించబడ్డ వారికి నాటి ప్రజలు ఇచ్చిన హానర్ అలాంటిదే. అలాగే వారిని అలాగే ఆ తరంలో ఆ రాజుని ఆ ప్రజలు అలాగే కనపరిచారు. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకోవాలి. కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహు రాజై ఉన్నాడని చాటించిరి. కనుక రాజుని ఎలాగనపరుస్తున్నారు, బట్టలన్నీ నేల మీద పరిచి ఆయన నడమని ఆయన్ని కోరుతూ ఆయన రాజుగా ఆయన కనపరచడాన్ని మనం వాక్యంలో చదువుతున్నాం. కనుక ఆయన గాడి మీద రావటం అంటే, అవును సమాధానపు రాజు,
ఆయన సమాధాన అధిపతిగా గాడిద మీద యెరూషలేములోకి రావటం దేవుని ఉగ్రత ఆ యెరూషలేము పట్టణం మీద మండుతున్నట్లుగానే దేవుని ఉగ్రత నీ మీద, నా మీద, నీ కుటుంబం మీద, నీ ప్రాంతం మీద మండుతూ ఉంటే ఇగో అది దానికి ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. ఆ ఉగ్రతను తీసివేసేవాడుగా, దేవునితో మనల్ని సమాధానపరిచేవాడుగా ఆయన ఉన్నాడని వాక్యంలో మనం చదువుతున్నాం. కనుక వారు బట్టలు పరిచి ఆ యెహూని ఎలాగైతే సన్మానించారో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాచరికాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించి నాటి ప్రజలు మరి ఆయన గణపరచడాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించిన ఆ ప్రియ సహోదరుడ సహోదరి ఉదయకాల సూటైన ప్రశ్న, ఆయన రాజు అన్న సత్యాన్ని ఎరిగేను ఉన్నావా? ఆయన వల్ల భూమి మీద కొద్దిపాటి శ్రమలు కలిగితే కలవచ్చు కాక, అయితే పరలోకంలో నీకెంత గొప్ప సమాధానం ఆయన వరముగా బహుమానంగా నీకు నాకు దయచేశాడో గమనించుకోవటం ఎంతైనా మన ఆత్మీయ జీవితానికి మంచిది. ఇంకా చివరిగా నేను యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా వారు గుర్తించారు అన్న విషయాన్ని చూసాం. గుర్తించడం మాత్రమే కాదు, రాజుగా ఆయన వారు గణపరిచారు. ఎలా గణపరిచారు అన్నది మనం అర్థం చేసుకుంటే, మనం ఎలాగ ఆ రాజును గణపరచాలో, ఎలాగ మన రాజుని మనం మహిమపరచుకోవాలో, ఎలాగ మనం ఆయన్ని స్తుతించాలో మనం అర్థం చేసుకోవడానికి చాలా శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. నేను క్లుప్తంగానే త్వరగానే ఈ మాటలు చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ రాజును వారు గణపరిచారు అన్నకాడ ఒక 5 మాటలు మనం రాసుకోవటం మంచిది. మన రాజు అయిన యేసుని, మన ప్రభు అయిన యేసుని ఆయన ఎలా గణపరచాలి, ఆయన ఎలా మహిమపరచాలి అన్నది అర్థం చేసుకోవడానికి ఈ సన్నివేశంలో ఒక 5 విషయాలు రాయబడ్డాయి. 5 విషయాలు క్లుప్తంగా పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటి మాట, మరి ఆయన్ని ఘనపరచడంలో గాడిద వాడబడింది. ఆయన ఘనపరచడంలో గాడిద వాడబడింది. లూకాసువార్త 19:35 మనం చదువుకోవాలి. లూకాసువార్త 19:35 మనం చదువుకుంటే, తరువాత వారు యేసుని వద్దకు దాన్ని తోడుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి అన్న మాట మనం చదువుతున్నాం. గాడిద పిల్ల మీద యేసు ఎక్కాడు, లేదా యేసును మోసుకుంటూ గాడిద పిల్ల యెరూషలేమును సమీపించింది. గాడిద మీద ఆయన కూర్చున్నట్లుగా మిగతా వాక్య భాగాల్లో కూడా రాయబడింది. అయితే ఆ గాడిద కొరకు 30 చూడండి, 30 రాయబడింది, దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు అన్న మాట మనం చదువుతున్నాం. మనం మన రాజుని ఎలా కనపరచాలంటే ఆయన్ని మోయడానికి ఇష్టపడాలి, ఆయన్ని మరి లోకానికి చూపించడానికి ఇష్టపడాలి. ఆయన్ని ఎప్పుడు మోయాలి, ఎలా మోయాలి అంటే, మరి అంత చెడిపోయిన తర్వాత, బలమంతా ఉడిగిపోయిన తర్వాత, ఎంగిలి జీవితాన్ని, చెడిపోయిన జీవితాన్ని, మలినమైన జీవితాన్ని ఇచ్చి కాదు, కానీ ఎవడును దాని మీద ఎన్నడును కూర్చుండలేదు అన్నమాట. ఆయన యవన కాలపు జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆయన పాడైపోయి చెడిపోయిన జీవితం ద్వారా ఆయన మనం మహిమపరచలేం. ఆయన మన రాజు అయితే ఆ రాజుని ఎలా కనపరచాలి? పరిశుద్ధ జీవితాలతోటే ఆయన కనపరచగలం, పరిశుద్ధ జీవితంతో ఆయన కనపరచగలం. చెడిపోయిన జీవితం ఆయన ఎంత మాత్రం హర్షించేది కాదు, మెచ్చేది కాదని ప్రియులరా వాక్యం నుంచి మనం గ్రహించుకోవటం ఎంతైనా మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన్ని గాడిద కనపరిచినట్లుగా మనం కూడా కనపరచాలి. గాడిద ఆయన దాని మీద కూర్చోవడానికి అది ఇష్టపడింది. ఆయన మూయడానికి ముందు అది మరి ఎవరిని కూడా ఎక్కించుకున్నది కాదు, ఎవరు కూడా, ఏ మనుషుడు కూడా ఆ గాడిద మీద ఎక్కలేదు అన్న మాట మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకోవాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే, 2వ వచనాన్ని మనం చదువుకుంటే, మీదట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా వద్దకు తోడుకుని రండి, వాటిని విప్పి నా వద్దకు తోడుకుని రండి అన్నాడు. గాడిద పిల్ల దానితో పాటు దాని తల్లిని కూడా తీసుకొచ్చింది. గాడిద పిల్లతో పాటు దాని తల్లిని కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వద్దకు తోడుకుని రావడాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మన రాజును ఎలా గణపరచాలంటే మరి మన యవన జీవితంతో గణపరచాలి. ఆయన మోసుకుంటూ వెళ్ళాలి, లోకానికి ఆయన్ని చూపించాలి. అలాగే ఆయన్ని ఒంట్లిగా కాదు కానీ మన కుటుంబాలతో గణపరచాలి. ఆయన వద్దకి నీతో పాటు నీ కుటుంబం కూడా నడిపించబడాలి. ఆయన వద్దకి నీతో పాటు నీ కుటుంబం కూడా నడిపించబడాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. అంతేకాదు, అక్కడ 21వ అధ్యాయంలో మనం 2వ వచనాన్ని మనం చూస్తే, మీదట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్ల మీకు కడబడును, వాటిని విప్పి నా వద్దకు తోడుకుని రండి అన్నాడు. మనం బంధకాల్లో ఉండి ఆయన కనపరచలేం, మనం వ్యసనాల్లో ఉండి ఆయన కనపరచలేం. మనం బంధకాలు తీర్చుకొని వ్యసనాలను విడిచిపెట్టి ఆయన వద్దకు రావాలి. కనుక రాజుని ఎలా కనపరచాలి అన్న కాడ శ్రేష్టమైన మాటలు, ఒక 4 మాటలు ఈ గాడిద వద్ద మనం నేర్చుకోగలం. ఈ గాడిద వద్ద 1, అది ఆయన మోయడానికి ఇష్టపడింది. 2, అది ఆయన కంటే ముందు వేరే ఎవరికి చోటు ఇవ్వలేదు, ఆయన దాని మీద ఎవడు ఎక్కి ఉండలేదు. 3, అది మాత్రమే కాదు, దాని తల్లి కూడా యేసుక్రీస్తు ప్రభు వద్దకు నడిపించబడింది. 4, పిల్లరా మనం చూస్తున్నాం, అది కట్లను తెంపుకొని కట్ల నుంచి విడుదల పొంది ఆయన్ని సేవించగలుగుతా ఉంది. కనుక మరి మనం ఎలాగా ఆయన కనపరచాలో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. ఆయన ఎలా స్తుతించాలో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. ఆయన రాజు అన్న సత్యాన్ని రూఢీపరుచుకుంటే నీ రాజును ఎలా ప్రేమించాలి, నీ రాజును ఎలా స్తుతించాలి, ఎలా కనపరచాలి. ఇక 4 మాటలున్నాయి, ఇంకొక 4 మాటలున్నాయి. ప్రభు చిత్తమైతే సమయం లేదు, కనుక ఈ శుక్రవారం మళ్ళీ గ్రూప్ ఫ్రై అవుతుంది. సరే, మీకు జ్ఞాపకం చేస్తారు. 2, గాడిద యజమాని. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3వ వచనం చదవండి. ఎవడైనా మీతో ఏమైనను అని నీడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పగలను, వెంటనే అతడి వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపాను. వెళ్ళండి గ్రామంలోకి, కట్టబడ్డ గాడిద ఉంటుంది, దాని పక్కన తల్లి ఉంటుంది, విప్పుకొని తీసుకొచ్చేయండి అనగానే యేసుక్రీస్తు ప్రభు ముఖాన్ని ఆశ్చర్యంగా చూశారు. అలాగే ఎలా తెచ్చేస్తాం, ఒప్పుకోరుగా, అలా తేవడం ఎట్లా కుదురుద్ది, డబ్బులు ఇచ్చన్నా కొనాలిగా అంటే మీరు వెళ్ళండి, ఆ యజమాని మిమ్మల్ని అడుగుతాడు, చెప్పండి నాకు కావాలని చెప్పండి, నాది అని చెప్పండి, నేను అడుగుతున్నానని చెప్పండి, అతడు పంపిస్తాడు అన్నాడు. నిజమే ఆశ్చర్యంగా. మరి వెళ్ళారు, విప్పుతుండగా ప్రశ్నించారు, ప్రశ్నిస్తే ఆయన కావాలి, ప్రభువుకి ఇది కావాలని చెప్పి వారు చెప్పారు. మరి వెంటనే అతడు దాన్ని తోలు వేసినట్లుగా లేదా విడిచిపెట్టినట్లుగా మిగతా వాక్యాల్లో కూడా మనం చదువుతున్నాం. ప్రియులారా, నీకున్న ఆస్తి ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన కొరకు కేవలం నువ్వు రావడమే కాదు, ఆయన కొరకు నీకు కలిగిన ఆస్తిని కూడా ఆయన బలిపీఠం మీద పెట్టడానికి ఆయన యోగ్యుడు. నీ రాజును ఎలా గణపరచాలంటే నీ కలిగిన దానినిచ్చి ఆయన గణపరచాలి. ఆయన కొరకు నీ లాభాన్ని కోల్పోయి గణపరచాలి. నువ్వు ఆయన కొరకు ఏమి ఇవ్వకుండా ఆయన్ని ప్రేమించడం, ఆయన సన్మానించడం, ఆయన గణపరచడం ఎప్పటికీ చేయలేవు.
చాలా మంది పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల్లో మామూలు పాటలు కాదవి. వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చిన చాలునా, నా సర్వం నీదే ప్రభు అని చెప్పి మామూలు అబద్ధాలు పాడరు. అన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు. దేవునికి ఇచ్చే విషయంలోకి వచ్చేసరికి ఎంత పిసినర్లము, ఎంత స్వార్థపరులము, నా జీవితం నీదే, నా పిల్లలు నీదే, నాకున్నదంతా నీదే అంటాం. ఆ పాటలో వాస్తవాలు అయితే నిజంగా రాజు కనపరచబడతాడు. ఆ రాజు కనపరచబడతాడు. మన రాజు పరలోకపు రాజు, సమాధానపు రాజుగా యేసు నీకు అర్థమైతే నీ రాజును కనపరచడానికి ఇదిగో ఆ గాడిద యజమాని తన గాడిదనిచ్చేశాడు. దానికి దాని పిల్లను కూడా అతడు పంపించేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుని ఎలా గనపరచాలి? గాడిద వలె గనపరచాలి. యేసును ఎలా గనపరచాలి? గాడిద యజమాని వలె గనపరచాలి. మూడు, యేసును ఎలా గనపరచాలి అన్నప్పుడు వారు వస్త్రాలను నేలను పరిచారు. వారు వస్త్రాలను నేలను పరిచినట్లుగా మనం వాక్య భాగంలో చదువుకుంటున్నాం కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి అన్న మాటలు చూస్తున్నాం. చాలా సార్లు విఐపి మూమెంట్ అప్పుడు ఈ ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎర్రటి తివాచి పరుస్తారు. ఎవరికి? ఆ గెస్ట్ కి. ఆ ఎర్రటి తివాచి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆయన్ని సన్మానించటం, ఆయన్ని ఘనపరచటం, ఆయన్ని గొప్ప చేయటం. నిజంగా బట్టలు మన గౌరవానికి సూచన, బట్టలు మన గౌరవానికి సూచన. ఆ తప్పిపోయిన కుమారుని సందర్భంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనంలో అతని తండ్రి అంటాడు తన దాసుని చూసి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీణి కట్టి అన్నాడు. ఈ మురికి బట్టలు తీసేయండి, ఈ అసహ్యకరమైన బట్టలు తీసేయండి, వీడికి మంచి బట్టలు కట్టండి అంటున్నాడు దావీదు. రాజైన దావీదు దేవుని మందసం ఎదుట తన ఒంటి మీద బట్టలు కూడా మర్చిపోయి అతడు గంతులు వేసి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. మన గౌరవం అంతటిని కూడా కాదనుకుని ఆయన కనపరచాలి. అక్కడ నేను గొప్ప అన్న మాట తీసేసి నేను కాదు, నా ప్రభువే మహిమకు యోగ్యుడు. అక్కడ నేను గుర్తించబడాలి అన్న మాట తీసేసి నేను కాదు, నా ప్రభువే గుర్తింపును పొందుకోవాలి. మన గౌరవంతో మన గౌరవాన్ని పక్కన పెట్టి ఆయన గౌరవపరచడం ద్వారా ఆయన సన్మానించగలం, ఆయన సన్మానించగలం. అందుకే ఒక మాట, చక్కటి మాట చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుంటే, 2వ అధ్యాయం 13వ వచనంలో అంటే 753 పాత నిబంధన 2:13 ఇలా చదువుతున్నాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునే ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అన్నాడు. ఆయన్ని ఆరాధించడంలో ఇదిగో వస్త్రాలు చింపుకొని ఆయన ఆరాధించడం, పశ్చాత్తాపడ్డం. బైబిల్లో అనేక సార్లు రాజులు భక్తులు తమ బట్టలు చింపుకున్నారు. ఎందుకు చింపుకున్నారంటే మేము సిగ్గుకు తగిన వారు, మేము అవమానానికి తగిన వారు, మేము ఓడిపోయాం అన్న విషయాన్ని వారు చెప్పడానికి. ప్రభు దగ్గర నీ ఆహాన్ని పరచాలి, ప్రభు దగ్గర నీ హృదయాలను పరచాలి. అప్పుడు మనం ఎవరికి వాళ్ళమే, మన ఇంటికి మనమే రాజులు, మన జీవితానికి మనమే రాజులు, మన జీవితం మీద మందే పెత్తనం. మనం ఆహాన్ని ఎంత మాత్రం చంపుకునేవారం కాము. అయితే ఈ రాజు, పరలోకపు రాజు, నీ రాజు నీకు అర్థమైతే ఆయన ముందు సాగిలి పడ్డం, ఆయన ముందు బట్టలు చింపుకొని పరచటం, ఆయన ముందు హృదయాన్ని చింపుకోవటం, ప్రియులారా ఆయన్ని సన్మానించే విధానం అని జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూస్తే
ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమ యుండును గాక అని తాము చూసిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయిచాగిరి. స్తోత్ర గీతాలు. ఆయన ఎలా స్తుతించాలి? నేను నోటితో స్తుతించాలి, నేను నోటితో ఒప్పుకొని స్తుతించాలి. ఆయన రాజు అని చెప్పి నువ్వు బాహాటంగా ఒప్పుకొని ఆయన స్తుతించాలి. చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభువుని కనపరచాల్సిన కాడ మనం మౌనంగా ఉండటం ఆయన్ని అవమానపరచడమే. ఆయన్ని అంగీకరించవలసిన స్థలంలో ఆయన్ని బాహాట ఒప్పుకుపోవటం ఆయన సన్మానించటం ఎంతమాత్రం కాదు. మరి వారైతే ఎలుగెత్తి ప్రభువుని స్తుతిస్తున్నారు. వారు ఎలుగెత్తి స్తుతిస్తున్న ఆ నోటి మాటలకి 39వ వచనంలో ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఓరకుండి నీడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని ఆయన కోరుకుంటున్నాడు. మౌనంగా ఉండటం ఆయన కోరుకోవటంలా, ఒప్పుకోడని ఆయన కోరుకుంటున్నాడు, బాహాటంగా ఒప్పుకోడని ఆయన కోరుకుంటున్నాడు, ఎలుగెత్తి స్తుతించడాన్ని ఆయన కోరుకుంటున్నాడు. దానికి ఆయన అర్హుడు. ఆయన్ని మన నోటితో స్తుతించాలి. మొదటి మాట, మనం గాడిదవలే ఆయన మన జీవితాల మీద మోసుకుంటూ స్తుతించాలి. రెండవ మాట, గాడిద యజమాని వలె తనకున్న ఆస్తిని విడిచిపెట్టి ఆస్తిని ఆయన బలిపీఠం మీద పెట్టి ఆయన స్తుతించాలి. మరి మూడవ మాట, వస్త్రాలను పరచి మన గౌరవాన్ని కాదు ఆయన్ని గౌరవపరచడం, ఆయన గణపరచడం ద్వారా ఆయన స్తుతించాలి. నాలుగవదిగా ఆయన్ని స్తోత్రించి ఆయన్ని నోటితో ఒప్పుకొని ఆయన ఘనకీర్తిని నోటితో ప్రకటించి ఆయన స్తుతించాలి. ఐదవది, యోహాను సువార్త 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొని పోయి, పై వచనాలు ఇదే 14వ వచనంలో కూడా ఆయన గాడిద మీద యెరూషలేములో ప్రవేశించడం కొరకే రాస్తూ చివరి మాట్లాడుతున్నాడు. 19వ వచనం, కావున పరిశీలు ఒకనితో ఒకడు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమై పోయిన రోజు ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. ఆయన వెంట లోకం వెళ్ళిపోయింది అంటున్నారు. ఐదవదిగా, ఆయన వెంబడించి ఆయన స్తుతించాలి. ఆయన మన రాజుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకుని మనం స్తుతించాలి. ఆయన వెంబడించి మనం ఆయన స్తుతించగలం. చూడారా, దయచేసి అర్థం చేసుకుందాం. ప్రభువుని ఆయన రాజు అన్న సత్యం వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఆయన పరలోకపు రాజు, ఆయన సమాధాన పరిచి రాజు. ఆ రాజు ఇదిగో తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నావంటే, పరలోకానికి నీవు నేను యోగ్యులమయ్యాము, అర్హులమయ్యామంటే, నీవు నేను దేవుని కుమారుడిగా కుమార్తెగా పిలువబడుతున్నామంటే, దానికి కారణం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది, నీవు వధింపబడిన వాడివే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఆయన కొన్నాడు, రాజులుగా యాజకులుగా మనం నియమించాడు. ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుని నీ రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని గాడిద వల్ల మోయాలి. యేసుక్రీస్తు ప్రభుని గాడిద మోసుకుంటూ లోకానికి చూపించినట్లుగా మనం చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆస్తిని కోల్పోవటం, యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకోవటం, యేసుక్రీస్తు ప్రభును స్తుతించటం, యేసుక్రీస్తు ప్రభును వెంబడించటం. పిల్లరా, ఆయన ఎదుట మన బట్టలను చింపుకోవటం, మన హృదయాన్ని చింపుకోవటం శ్రేష్టమైన విధానంలో ఆయన్ని ఆరాధించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉండగా, నువ్వు నీ రాజుని ఎలా కనిపిస్తున్నావు? నీవు నీ ప్రభువుని ఎలా గణపరుస్తున్నావు అన్నది మన ముందున్న కీలకమైన ప్రశ్న. మన అంతరంగానికి సమాధానం చెప్పుకుందాం, మనం మనం పరీక్ష చేసుకుందాం, ఆ రాజు ఎదుట సాగులు పడదాం. అటు కృప ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆమేన్.
ఆమేన్. మంచిది సార్, చాలా చక్కగా దేవుని వాక్యం చెప్పారు, మమ్మల్ని అందరినీ కూడాను ఉద్యమించేశారు సార్. మీకు దేవుడి పేరు వందనాలు సార్.
ఒక్క నిమిషం దాన్ని కదా, ఒక్క నిమిషం. దయచేసి ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు వాక్యాన్ని బట్టి ప్రభువును స్తుతించండి, తర్వాత వ్యక్తిగత ప్రార్థన అంశాన్ని బట్టి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఒకరు విన్న మాటలు బట్టి ప్రభువును స్తుతించండి. అమ్మా సమయం తీసుకో.
థ్యాంక్ యూ సార్. మహాపరిశుద్ధుడవైనా మా గొప్ప దేవుడవైనా మా ప్రభ, నీ ఘనమైన అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, లెక్కలేనన్ని స్తోత్రములు. నా దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగో నా ప్రభ, అదే కాల సమయంలో ఉదయ కాలపు ఆరాధనలో నా తండ్రి నేను నీ ప్రేమైన బిడ్డలతో కలిసి ప్రభా నిన్ను స్తుతించుటకు కనపరచుటకు నా దేవా నీవు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు అయ్యా. నా ప్రభా నీకు స్తోత్రములు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నా దేవా నన్ను సజీవరాలుగా ఉంచినందుకు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అవును ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు, రాజువు, మహిమ కలిగిన మా రాజువు. నా ప్రభా నీకు స్తోత్రములు నాయన. నువ్వు పరిశుద్ధుడవైనావు గనక మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమని ఈ లోకములో ఈ లోక యాత్రలో నా తన్ని మమ్మల్ని మీరు పంపించిన విధానాన్ని బట్టి ప్రభా నీ బంగారు పాదములకు వందనాలు అయ్యా. ఉదయ కాలపు ఆరాధన మరి నా తండ్రి మరి నా ప్రభా నిన్ను స్తుతించుటకు నా ప్రభా నువ్వు ఏ రకముగా నా తండ్రి సమాధానము కలిగి ఈ లోకమునకు వచ్చి ఉన్నారు నా ప్రభా మరి నా తండ్రి తెలియపరిచిన హైసే మహేష్ సార్ను వచ్చి నా ప్రభా సకటి వాక్యమును బోధించిన బిడను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మేమందరము సజీవులుగా ఉన్నామంటే కేవలం అది నీ కృప ద్వారానే. ఇదనము చూడగలిగినాము అంటే దేవా అది నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ కనికరమే ప్రభా. నీకు స్తోత్రం. ఏ పాటి వారము నా దేవా నీకు స్తోత్రము నాయన. నా తండ్రి దీనులము దరిద్రులము అయోగ్యులము ఎందుకు పనికిరానటువంటి వారమే. అవును తండ్రి దేవా నా ప్రభా పాపముతో పట్టబడిన మమ్మల్ని దేవా నా తండ్రి క్రీస్తుతో కూడా బ్రతికించుటకు ఈ లోకమునకు మీరు వచ్చి ఉన్నారు ప్రభా నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి ఇదిగో ప్రభా మీరు మరణానికి ముందు అప్పగింపబడడానికి మటలాది వారమున నా తండ్రి నా ప్రభా ఆ యొక్క వర్తమానమును నా తండ్రి నీ దైవదాసుడు మాకు తెలియపరిచిన నా తండ్రి నా ప్రభ వాక్య భాగమును నీ పాదస్థానికి వస్తున్నాను ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. లూకాసువార్త 19:29 ప్రకారము నా తండ్రి నా ప్రభా నీవు గాడిద గాడిద పిల్ల మీద నా ప్రభ సమాధానముతో ఏ రకముగా వచ్చి ఉన్నారో నా ప్రభ తెలియపరిచిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా నీకు స్తోత్రములు. ఈ వాక్య భాగమును నా తండ్రి మరి నాయన నా ప్రభా మత్తయి మార్కు లూక యోహానులో ప్రభ వ్రాయబడి ముందుగానే జకరియా ప్రవర్తి నా తండ్రి మరి ప్రవచించినట్లుగా మేము తెలుసుకొని ఉన్నాం ప్రభా నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి మరి సియోను నివాసులు నా ప్రభా నిన్నెంత మాత్రము ఒప్పుకొనక తండ్రి ఉన్నారు నా ప్రభా మరి నాయన 450 సంవత్సరాలకు ముందే నా తండ్రి ఈ విషయాన్ని నా ప్రభ ప్రవచించినప్పటికీ కూడా తెలుసుకోలేని నా ప్రభ అభాగ్యులముగా నా తండ్రి ఉన్నప్పటికీ తండ్రి వారిని మీరు క్షమించిన గొప్ప విధానాన్ని బట్టి మరి ఈ సమయంలో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని క్షమించి ఉన్నందుకు దేవా నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. అవును ప్రభ మీరు రాజు, అవును తండ్రి కిరీటం లేని రాజుగా ఎంతో నా తండ్రి మరి నా ప్రభ మరి తగ్గింపు గుణముతో నా తండ్రి రాజవస్త్రాలు లేకుండా నా తండ్రి మరి నాయన రాజు నిజమే గుర్రము మీద రావలసిన గొప్ప రాజు మరి గాడిద నెంచుకోవడంలో కూడా నా తండ్రి మాకు తెలిపిన ఆ సమాధానము యొక్క నా తండ్రి మరి విలువను మా ప్రభ మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాను దేవా నీకు స్తోత్రములు. గాడిదను గాడిద పిల్లను నా తండ్రి నాయన మరి ఏర్పరచుకున్నారు. అలాగే పాపముతో కట్టబడి ఉన్న మమ్మల్ని కూడా నా తండ్రి నాయన మీరు ఏర్పరచుకున్నటకే నా ప్రభ మా తండ్రి మమ్మల్ని అందరి నుంచి విడిపించుటకే ఈ లోకానికి సమాధానంగా మీరు వచ్చి ఉన్నారు. అవును ప్రభ మిమ్మల్ని అంగీకరిస్తే మరి నా తండ్రి ఎన్నో భయంకరమైన శ్రమలు కూడా ఉంటాయని సెలవిచ్చినారు. ప్రభ నీకు స్తోత్రములు నాయన, నీకు స్తోత్రములు నా తండ్రి. నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. ఇశ్రాయేలు చరిత్రలో నా ప్రభ మరి గాడిద గాడిద పిల్లది నా ప్రభ, ఆ యొక్క విషయాలను కూడా మేమెంతగానో విఫలముగా తెలుసుకున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభ. నీకు స్తోత్రములు నాయన. మరి సమాధాన అధిపతిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రములు నాయన. మరి సమాధానం అంటే ఆయనకి ఇష్టులైన వారికి మాత్రమే మరి ఇచ్చే రాజుగా మీరున్నారు ప్రభు. నీకు స్తోత్రములు నా తండ్రి. నా ప్రభ మీ భుజల మీద మరి నా తండ్రి రాజ్య భారం ఉన్నదని సెలవిచ్చినారు. సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన నా ప్రభ నీకు స్తోత్రములు నా తండ్రి. నీ బంగారు పాదములకు వందనాలు. మిమ్మల్ని నాయన మరి ఘనపరిచే విధానములో కూడా నా తండ్రి మేము విషయాలను తెలుసుకుని ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు. అవును ప్రభ, మా హృదయాలను మరి విప్పి నా తండ్రి మరి ప్రభ చింపుకొని ఆరాధించమన్నారు ప్రభ. నీకు స్తోత్రములు నాయన. నువ్వు గొప్ప దేవుడవు. మిమ్మల్ని గణపరిచే నా ప్రభ ఆ గాడిదను పోలిన బ్రతుకులు మాలో ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించము నాయన. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించటంలో నీ కృపను మాకు అనుగ్రహించము దేవా. నీకు స్తోత్రములు నాయన. పాపముతో పట్టబడి ఉన్న మమ్మల్ని ఆ కట్లను విప్పి తండ్రి నా ప్రభ మరి దేవుడితో సమాధాన పరుచుకున్న తండ్రి నాయన ఈ లోకంలో మరి ప్రభ మీరు బలియాగమే మమ్మల్ని ఏర్పరచుకుని దేవా మా తండ్రి పరలోక రాజ్యానికి వారసులుగా చేయుటకు నీ కృపను మాకు ఇచ్చి ఉన్నారు ప్రభ. నీకు స్తోత్రములు నాయన. నీ బంగారు పాదములకు వందనాలు. అవును ప్రభ, మిమ్మల్ని గర్పరిచే విధానములో నా తండ్రి మరి ఎంతో అవివేకులుగా నా ప్రభ ఉన్నప్పటికీ నా తండ్రి మీరు ఏమాత్రము కోపగించుకోకుండా తండ్రి నాయన మీ యొక్క సాత్వికమును తెలియపరిచిన విధానాన్ని బట్టి నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు. అవును ప్రభ, మిమ్మల్ని గనపరిచే ఈ లోకంలో మేము గనపరిచే విధానములో తండ్రి మిమ్మల్ని గౌరవించే విధానములో నా తండ్రి మేము మరి ప్రభ మా యొక్క గొట్టలు చింపుకోకుండా మా హృదయాలను చింపుకొని మిమ్మల్ని ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభను మా దేవుడుగా ఈ లోకంలో మేము ఒప్పుకొని నా తండ్రి నాయన నిన్ను ఆరాధించే వారిగా స్తుతించే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రములు. అవును తండ్రి, శిష్యులు మౌనముగా ఉంటే మరి రాళ్ళు స్తుతించబడతాయని సెలవిచ్చున్నారు ప్రభు. నీకు స్తోత్రములు. అవును ప్రభా, మేము మౌనముగా ఉండక నువ్వు ఎంత గొప్ప రాజువో నా తండ్రి, రాజు కిరీటములు లేకుండా ఎంత సాత్వికముగా దీనుడిగా ఈ లోకానికి వచ్చినావు నా తండ్రి. మేము నా తండ్రి మా యొక్క నా తండ్రి ప్రవర్తన ద్వారా మా తండ్రి మేము నిన్ను తెలియపరచటలో ఈ లోకంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునము, నిన్ను వెంబడించటలో నీ కృపను మాకు అనుగ్రహించము. నిన్ను మేము ఏ రీతిగా ఆరాధించి కనపరిచి స్తుతించిన నాయన మా ప్రభా నీ యొక్క నామాన్ని ఒప్పుకుంటూ ముందుకు సాగాలో ఇచ్చిన ఈ వాక్య భాగాలన్నింటిని బట్టి నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు నాయన. నా తండ్రి మేము అంగీకరించి నా ప్రభ మరణం వరకు నమ్మకముగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఇవరే కాల సమయమందు ప్రభ నీవు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వేలాది వేలాది వందనాలతో నా ప్రభ మరి సార్ను బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు తండ్రి. మరి గొప్ప మా తండ్రి మాటలను ఇంత చక్కటి వివరణ నా ప్రభ సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానము వలె బిడకు నీవిచ్చినందుకు వందనాలు తెలుపుతూ అయ్యా మీ మా మదిలో ఉంచుకున్నటకు ఈ వాక్య ఫలింపు అందరిలో నా తండ్రి నాయన మెదులుటకు నాయన ప్రతి దినము నెమరు వేసే కృపను మాకు అనుగ్రహించమని కోరుతూ నా ప్రభువా నీకు వేలాది వందనాలతో ఈ కొద్ది ప్రార్థన నా తండ్రి సన్నిధిలో చేర్చుకోమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.
మన ఆత్మీయ ప్రాణం చేయండి.